నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన తండ్రి, సాయంత్రం సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చి మీ వాక్యమును ధ్యానించవల్లని ప్రభా మేము వేచి ఉంటుండగా, మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మరుగైనటువంటి ఆ గూఢార్థములను మేము గ్రహించగలిగినట్లుగాను, ప్రభువానైనా లోతైనటువంటి అంశములను మేము పరిశీలించినట్లుగాను, వాటిని గ్రహించి మా యొక్క జీవితంలో అవలంబించినట్లుగాను మీరు మాకు సహాయం చేయండి. క్రీస్తునామ మందు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా అలాగే ఉన్నారని దేవుని కృపను బట్టి మీ మును గురించి నేను నమ్ముతూ ఉన్నాను. వాక్యాన్ని చూసుకుందామండి. యోహాను సువార్త 4:4-26 వరకు చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్లవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసిరియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకునుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరకును. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీయో నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయనదుకు వచ్చుచుండిరి. నేను చేసినవన్నీయో నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. రెండు దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఈ చదువుబడినటువంటి భాగంలో మనము ఉన్నటువంటి వృత్తాంతమును చాలాసార్లు చదివి ఉంటాము, విని ఉంటాము. అయితే దీనిలో ఉన్నటువంటి వాక్య భావమును గురించి, క్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యమును గురించి లోతుగా ఎంతమంది ఆలోచించామో మరి తెలియదు. అయితే ఈ దినమందు ఎందువలననో కానీ నేను మీతో వాక్యమును పంచుకోనవల్లని ఆశించుచుండగా ఈ యొక్క వాక్యము నా యొక్క మనసులోనికి రావటం తటస్థించింది. కాబట్టి దీనిలో ఇమిడి ఉన్నటువంటి, నాకు గ్రహింపైనటువంటి కొన్ని అంశములను గురించి మీతో పంచుకోనవల్లని ఆశిస్తూ ఉన్నాను. ఇది పెద్ద వృత్తాంతమే అయినప్పటికీ, కొంత సమయం ఎక్కువైనప్పటికీ దీనిని మనము ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ చదువుబడినటువంటి భాగంలో మనం క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నాము, ఆ తర్వాత సమరయ స్త్రీని చూస్తూ ఉన్నాము. మెయిన్గా జరిగినటువంటి కాన్వర్జేషను వీధుల మధ్యన జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ సమరయ్యలోని సుఖారన్ ఊరిలో ఉంటూ ఉండేది. క్రీస్తు ప్రభు యూదయ నుండి గలిలయకు వెళుతున్నటువంటి ఆ మార్గములో సమరయ్య ద్వారా వెళుతూ ఉన్నాడాయన. వెళుతూ మార్గములో అలసినందుచేత, బడలిక చేత ఆయన భోజన సమయం అయ్యేటప్పటికీ ఆయన ఒక బావి వద్దర కూర్చుండి తన శిష్యులను ఊరిలోనికి భోజనము తెచ్చడకే పంపించున్నాడు. ఈ సమయంలో ఈ సమరయ స్త్రీ అక్కడికి రావటం తటస్థించింది. ఈ యొక్క సమయంలో వీరిద్దరి మధ్యన జరిగినటువంటి ఈ యొక్క కాన్వర్జేషన్ వలన చివరగా మనం గ్రహించేటువంటిది ఏంటంటే, ఆ సమరయ స్త్రీ ఆయనను మెస్సీయా అని గుర్తించి ఆయనను అంగీకరించినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత అంతటితో ఆగిపోకుండా ఆమె తన ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరిలోని వారిని సహితము తీసుకుని వచ్చి ప్రభును ఇంట్రడ్యూస్ చేసినట్లుగాను, ఆయన వాక్యమును వారు వినున్నట్లుగా చేసినట్లుగా ఆ స్త్రీ మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యమును వినటువంటి ఆ సమరయులైనటువంటి వారందరూ కూడాను, ఆ ఊరి వారైనటువంటి వారందరూ కూడాను తాము కూడా క్రీస్తును నమ్మి ఆయనను మెస్సీయగా అంగీకరించి చివరికి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకును నీ మాటను బట్టి మేము ఆయన ఎందు విశ్వసించినాము, అయితే ఇప్పుడు మేము స్వయంగా పరిశోధించి పరికించి ఈయన మెస్సీయా అని చూచి తెలుసుకొని నమ్ముతున్నాము అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క సంఘటనలో జరిగినటువంటి గొప్ప విషయము ఏమిటంటే, అన్యులైనటువంటి సమరయులైనటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీ ద్వారా తన ఊరి వారు క్రీస్తును మెస్సీయాగా అంగీకరించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. దీనిలో జరిగినటువంటిది ఏమిటంటే, క్రీస్తు ప్రభువు మొదటగా తన యొక్క క్యాషువల్ కాన్వర్జేషన్తో, మాటలతో ఆమెతో ప్రారంభించి ఆ తర్వాత లోతైనటువంటి అంశములలోనికి నెమ్మదిగా వెళుతూ ఆమె యొక్క అండర్స్టాండింగ్ను మార్చినట్లుగా, తానే మెస్సీయా అని తెలియజేయనట్లుగా ఆయన ఒక్కొక్క అంశం నుండి మరొక అంశములోనికి వెళుతూ తన యొక్క అండర్స్టాండింగ్ను మార్చినట్లుగా చూస్తున్నాము. ఈ సమయంలో ఆయన తనకున్నటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని కూడా ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రవచనము అంటే తనకు మనుషుల యొక్క హృదయములన్నీ తెలిసినటువంటి వాడు, తాను మనుషుల హృదయములన్నీ ఎరిగినటువంటి వాడు, ఎవరును ఆయనకు వారిని గురించి పరిచయం చేసుకొననక్కర్లేదు, ప్రతి ఒక్కరి మనసులోని తలంపులలోని ఊహలన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు, ప్రతి సందర్భంలోనూ తెలిసినటువంటి హృదయములన్నింటినీ ఎరిగినటువంటి ఆ యొక్క విషయములను ప్రతి ఒక్కరి దగ్గర బయటపెట్టలేదు కానీ ఈ యొక్క స్త్రీ వద్ద తాను ఎటువంటిదో తనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తెలియజేయటం వలన ఆమె ఆయనను నెమ్మ నెమ్మదిగా చివరికి మెస్సీయాని గుర్తించున్నట్లుగా ప్రభువు స్టెప్ బై స్టెప్ వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయములను కొద్ది కొద్దిగా నెమ్మదిగా ఆలోచిద్దాం. ఇక్కడ మనం క్రీస్తు ప్రభువును యూదయ దేశం విడిచి గలిలయకు సమరయ మార్గం ద్వారా వెళుతున్నట్లుగా గమనిస్తున్నాం. మార్గ మధ్యములో సమరయలోని సుఖార్ అనేటువంటి ఊరి వద్ద యేసు అలిసినటువంటి స్థితిలో యాకోబు బావి వద్ద కూర్చుని ఉండగా తన శిష్యులు ఊరిలోనికి ఆహారం కొని తెచ్చేందుకు వెళ్ళినట్లు చూస్తున్నాం. ఈ సుకార్ అనేటువంటి ఊరు గెరీజీము ఏబాల్బు పర్వతములకు తూర్పున ఉన్నట్లుగా మనం వాక్యం నుండి చూడవచ్చు. సుకార్లో హోమోర్ కొడుకుల దగ్గర కొన్న పొలాన్ని యాకోబు తన కొడుకైన యోసేపునకు ఇచ్చాడు. ఇది ఆదికాండం 33 18-19 వరకు వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత కాలంలో యోసేపుని ఆ పొలంలోనే పాతిపెట్టినట్లుగా మనం చూడవచ్చు. ఇది నిర్గమాకాండము 13:19 వ్రాయబడి ఉన్నది. యేసు తన ప్రయాణం వలన అలసిపోయాడు. ఈ విషయం యేసు నిజంగా సంపూర్ణమైన మానవుడే అని నొక్కి చెప్తున్నది. యేసుక్రీస్తుని మనం చూచినట్లయితే ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు కూడా. చాలామంది ఈ విషయాన్ని గమనించటంలో తడబడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వారికి స్వతహగా ఉన్నటువంటి ఈ మానవ పరిధి అనేటువంటి దానిని బట్టి వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు. అది ఒక కారణం. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ అనేటువంటిది లేకపోయినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయములను మనం గ్రహించటం అనేటువంటిది ఏమాత్రము చేయలేము. ఈ రెండు విషయాలు గనక మిస్ అవుతున్నట్లయితే పరసంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయములను మనము గ్రహించలేము. మనము చూసినటువంటి వాటిని, చూడగలిగినటువంటి వాటిని, విశ్వసించినటువంటి వాటిని, వీటిని ఆధారంగా మిగిలినటువంటి వాటిని పరిశోధిస్తూ పరీక్షిస్తూ వాటిని కూడాను మనము నమ్మేటువంటి స్థితిలో ఉంటూ ఉంటాము. కాబట్టి మనము నమ్మేటువంటి విషయాలు మన పరిధులకు పరిమితమై ఉంటూ ఉంటాయి. మానవులముగా మనకు తెలిసినటువంటి విషయాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అన్ని విషయములు మనకు తెలియదు. కొన్నిటి మాత్రమే మనం చూడగలము. మనం చూడలేనటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నవి. మనం చూసేటువంటివి మాత్రమే ఈ లోకములో ఉన్నవన్నీ అని అనుకునేందుకు లేదు. అదే విధముగా మనం వినేటువంటి ఈ యొక్క ధ్వనులు మాత్రమే లోకంలో ఉన్నటువంటి ధ్వనులు అని మనం అనుకునేందుకు లేదు. మనం వినలేనటువంటి ధ్వనులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన యొక్క పరిమితులు అనేటువంటివి మానవరీతిగా మనకు ఉన్నాయి. అందువల్ల మనం అనేక విషయములను నమ్మటం అనేటువంటిది కొంత కష్టతరంగా ఉంటూ ఉంటుంది. ఈ సందర్భంలో మనము యేసుక్రీస్తును నిజమైనటువంటి మానవుడనియు నిజమైనటువంటి దేవుడనియు వాక్యము సెలవిస్తూ ఉన్నది గనక మనము పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగినటువంటి వారమైతే మనము వాక్యమును చదివేటప్పుడు, ప్రభు యొక్క సన్నిధిలో గడిపేటప్పుడు దానిని విశ్వసించే విధముగా మనలను, మన యొక్క మార్గమును ప్రభు సరళము చేయగలడు. అందువలన నీవు దానిని విశ్వసించటానికి వీలవుతూ ఉంటుంది. ఈ సమయంలో సమరయ స్త్రీ నీళ్లు చేదుకునేందుకు ఆ బావి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసు అప్పుడు ఆమెతో ఏమన్నాడంటే, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాడు. ఆ స్త్రీ ఏమన్నదంటే, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పింది. ఎందుకు అలా చెప్పిందంటే, యూదులు సమరయలతో సాంగత్యము చేసేటువంటి వారు కారు. వారిని ప్రత్యేకమైనటువంటి జనముగా, అంటే యూదులను ప్రత్యేకమైనటువంటి జనముగా దేవుడు ఎన్నుకొని వారికి అనేకమైనటువంటి షరతులను, నియమములను, నిబంధనలను అనుగ్రహించాడు. వారు ప్రత్యేకమైన జాతిగా దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి ఒక జనాంగముగా ఉండాలని, ఆయనను మాత్రమే ఆరాధించాలని వారితో నిబంధన చేసి వారిని ఒక ప్రత్యేక జనముగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో సమరయులు అనేటువంటి వారు వేరొక జనము కాబట్టి వారితో సాంగత్యము చేసినట్లయితే వీరు అపవిత్రులవుతారు అనేటువంటి భావనలో వీరుంటూ ఉండేవారు. దేవుడిచ్చినటువంటి నియమ నిబంధనలే కాకుండా ఈ యూదులైనటువంటి వారు తమంతట తాము కొన్ని విధమైనటువంటి పారంపర్యాచార్యములను, నిబంధనలను కూడా వారంతట వారు కల్పించుకున్నటువంటివి సహా ఉన్నవి. వీటన్నింటి కారణం వలన ఆ సమయంలో వారి మధ్యన, ఈ రెండు జాతుల మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క భావన ఏమిటంటే, యూదులైనటువంటి వారు సమరయులతో సాంగత్యము చేసేటువంటి వారు కారు. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ సాంగత్యం చేసినట్లయితే వీరు కూడా అపవిత్రులవుతారు అనేటువంటి భావనలో ఉన్నటువంటి దినములవి. ఈ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి యేసు ప్రభువును ఆమె ఒక యూదుని కింద గుర్తించగలిగింది. అదేవిధంగా ప్రభువు ఆమె సమరయ స్త్రీ అని ఎరిగినటువంటి వాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి వినూతనమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరో అడగనటువంటి విధముగా నీటి కోసము, అంటే త్రాగేందుకు నీరు కోసము ఆ యొక్క స్త్రీని ఆయన అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దీనితో ఆశ్చర్యపోయినటువంటి ఆ యొక్క సమరయ్య స్త్రీ ఏమన్నదంటే, నేను ఒక సమరయ్య స్త్రీని, నీవు ఒక యూదుడవు. మీరు ఎప్పుడూ మాతో సాంగత్యమే చేయరు. అయితే నీవు దాహముతో నా యొద్ద నుండి నీరు తాగేందుకు అడుగుతున్నావు, ఎందుకు ఇలా చేశావు అని చెప్పి ఆయనను ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ సమరయులు అనేటువంటి వారు ఇస్రాయేలీయులు, ఇంకా ఇతర జాతుల యొక్క సంకర సంతానము దాని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. వీరు పాత నిబంధనలోని 5 పుస్తకాల్ని, మొదటి 5 పుస్తకాలు ఉన్నాయి కదా మోషే రాసినటువంటి పుస్తకాలు, ఆ పుస్తకాల్ని నమ్ముతూనే ఇతర అన్యాచారములను, ఇతర అన్య సంబంధమైనటువంటి వాటిని కూడా నమ్ముతూ ఉండేవారు. కాబట్టి వీరు పూర్తిగా పాత నిబంధనలోని ఆ మోషే రాసిన 5 పుస్తకములనే నమ్మేటువంటి వారు కాదు, కానీ ఇతర అన్యాచారములను, ఇతర సంబంధమైనటువంటి పారంపర్యాచారములను కూడా అభ్యసించేటువంటి వారు. కాబట్టి వీరిని యూదులు కాస్త దూరంగానే పెడుతూ ఉండేవారు. ఈ స్త్రీ వేసినటువంటి యొక్క ప్రశ్నకు సమాధానంగా క్రీస్తు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ప్రభు 2 విషయాలు నీవు గుర్తించలేదు అని ఆమెతో చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, దేవుని వరం అంటే ఏమిటో నీవు తెలుసుకొనలేదు. రెండవది ఏంటంటే, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అది కూడా నీకు తెలియదు, నేనెవరినో నీకు తెలియదు. ఈ 2 తెలియకపోవటం వల్లనే ఈ ప్రశ్న నువ్వు వేశావు అన్నట్లుగా ఆమెతో చెప్తూ ఉన్నాడు. ఒకవేళ 2 గనుక నీకు తెలిసి ఉన్నట్లయితే అప్పుడు నీవు ప్రశ్నించకుండా నన్ను అడిగి ఉండేదానివి. ఏమడిగి ఉండేది? దేవుని వరాన్ని అడిగి ఉండేది. అప్పుడు ఆయన నీకు ఏమిచ్చుండేవాడు? జీవజలమును ఇచ్చుండేవాడు. అంటే దేవుని వరం అంటే నేనిచ్చేటువంటి జీవజలం అనేటువంటిది దేవుని వరము అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏ స్వామితో చెప్పింది ఏంటంటే, దేవుని వరం అంటే ఏమిటో ఆయన ఎవరో ఆమె ఎరుగదు అని చెప్తూ ఉన్నాడు. తర్వాతది, నీవు ఆయనను దేవుని వరము అడుగుదు, ఆయన నీకు జీవజలము ఇచ్చును అని చెప్తున్నాడు. అంటే దేవుని వరము అనేటువంటిది నేను ఇవ్వబోయేటువంటి ఆ యొక్క జీవజలం అనేటువంటిదే అని చెప్తా ఉన్నాడు. ఈ జీవజలం అనేటువంటిది యేసుక్రీస్తు మాత్రమే లోకమునకు ఇవ్వగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ జీవజలమును పొందినటువంటి వారు మాత్రమే క్రీస్తు ఎవడో ఎరిగినటువంటి వారై ఉంటారు, ఆయనను అనుభవించినటువంటి వారై ఉంటారు, ఆయన చెప్పిన విధముగా నడుచుకునేటువంటి వారు, ఆయనను ప్రేమించేటువంటి వారై ఉంటారు, ఆయన యొక్క శక్తి సామర్థ్యములను ఎరిగినటువంటి వారై ఉంటారు, ఆయన యొక్క మరణ పునరుద్ధాన బలములను రుచి చూసినటువంటి వారై ఉంటారు. ఈ యొక్క జీవజలం అనేటువంటిది నీకు దేవుడు అనుగ్రహించి ఉండేవాడు అని ఆమెతో చెప్తూ ఉన్నాడు. నీవును నేనును ఈ దినమందు ఈ యొక్క జీవజలమును పొంది ఉన్నామా అనేటువంటిది ప్రశ్నగా ఉన్నది. నీవు జీవజలమును, క్రీస్తు ఇచ్చేటువంటి యొక్క జీవజలమును పొంది ఉన్నట్లయితే ప్రభువును నీవు మిక్కుటముగా ప్రేమించేటువంటి వ్యక్తివై ఉంటావు, ఆయన సన్నిధి నీవు విడిచిపెట్టలేనటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఈ లోకములో విశ్వాసులు ఈ దినములలో ఉండేటువంటి రీతిని మనం చూస్తున్నప్పుడు వారికి ప్రార్థన అన్నా గాని, భక్తి విషయములన్నా గాని అవి పెద్ద పట్టించుకునేటువంటివిగా కనపడతలేదు. ఎందుకంటే దాని యొక్క విలువ అనేటువంటిది తెలియదు. అది దేవుని వరం అనేటువంటి విషయం వారు గుర్తించినటువంటి వారుగా ఉంటున్నారు. చాలా మంది అది కూడా ఒక కథ లాంటిదని చెప్పి, ఈవెంట్ లాంటిదని చెప్పి, ఏదో గ్రంథాల్లో రాయబడినది, పెద్దలందరూ నమ్ముతున్నారు, మమ్మల్ని నమ్మమన్నారు కాబట్టి మేము నమ్ముతున్నాము, ఇలాంటి విషయాలు ఏదో చెప్తున్నారు. కానీ హృదయాంతరంగములో జరిగినటువంటి ఆ యొక్క చేంజ్ అనేటువంటిది వాళ్ళు కనుగొనకపోవటం వలన వారు ప్రభువును మిక్కటంగా ప్రేమించేటువంటి వారుగా అందువలన వారి భక్తి విశ్వాసములు అనేటువంటివి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఏదో పై పైకి మాత్రమే కనిపించేటువంటివిగా చెప్పుకునేటువంటివిగా ఉంటా ఉంటాయి ఇంక తప్ప, మనుషులు చూచినప్పటికీ చూడనప్పటికీ వాటిని అవలంబించేటువంటివిగాను, అవి చేపట్టి అవి లేకుండా మేము ఉండలేము అనేటువంటి రీతిలోనూ వారి భక్తి విశ్వాసములు అనేటువంటివి ఉండట్లేదు. ఆ పునాది అనేటువంటిది పడటం లేదు. కాబట్టి దేవుని వరం అనేటువంటి దాని గురించి నువ్వు తెలుసుకోవాలి. దేవుని వరం అనేటువంటిది యేసు ఇచ్చేటువంటి జీవజలమని నువ్వు తెలుసుకోవాలి. ఆ జీవజలమును దేవుడు క్రీస్తు ప్రభు మాత్రమే నీకు ఇవ్వగలడని తెలుసుకొని ఆయన సన్నిధిలోనికి నిత్యము వెళ్ళేటువంటి వాడవైనట్లయితే అప్పుడు మాత్రమే నీకు అజీవజలం అనేటువంటిది లభ్యము కాగలదు. దానిని నువ్వు పొందగలవు. దానిని విడిచిపెట్టకుండా అనుసరించి నడుచుకునగలిగినటువంటి వాడవై ఉండగలవు. అప్పుడు ఆ స్త్రీ ఏమన్నదంటే, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును అని అడిగింది. ఆ స్త్రీ ఏమనుకుంటున్నదంటే, ఈ నీళ్లు తాగేందుకు ఆయన అడిగాడు, నేను చేదుకోబోయేటువంటి నీళ్లు తాగేందుకు ఆయన అడిగాడు, ఈ నీళ్ల గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఈయన చెప్పుతున్నటువంటిది ఏంటంటే, జీవజలం అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు. అంటే ఆ జీవజలము నేను ఆయనకి తాగటానికి ఇవ్వబోయేటువంటి నీళ్లు కాదు, కానీ అవి ఇక్కడ కనబడే నీళ్ల కింద ఇంకెక్కడన్నా ఉన్నాయేమో అని చెప్పి ఆమె అనుకుంటున్నదేమో. మరి ఆమె అంటుందంటే, ఈ బావి లోతైనది, ఇప్పటికే ఇది చాలా లోతుగా ఉన్నది, ఆ నీళ్ళని మనం చేదాలంటే ఏదో చాలా పొడవైన త్రాడు లాంటిది, బొక్కిన లాంటిది ఏదో ఉండాలి. మరి అలాంటిది ఏమీ లేదా నీకు ఆ జీవజలాన్ని? మరి నువ్వు చెప్తున్న జీవజలం దీని కింద, ఈ నీళ్ల కింద ఎక్కడ ఉన్నదో, మరి దాన్ని ఎలా నీవు చేదనై ఉన్నావు అని ప్రశ్నిస్తా ఉన్నది. ఇక్కడ స్త్రీ బావిలోని నీళ్లు తాను ఇవ్వబోయేటువంటి నీళ్ళ వంటిది కాదు అంతవరకు గ్రహించింది, కానీ అది కూడా ఒక రకమైనటువంటి నీళ్ళని, దానిని బావి నుండి తోడుకొని పొందవలసి ఉన్నదని, అలా పొందేందుకు ప్రభు యొద్ద ఏమీ లేదే అని, కాబట్టి అది ఎలా సాధ్యమవుతుందని అడుగుతున్నది. యేసు తనతో ఆత్మీయరీతిగా మాట్లాడుతూ ఉంటే ఆ స్త్రీ శరీర రీతిగా అర్థం చేసుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆమె అన్యురాలు, ఆమెకు ఉన్నటువంటి గ్రహింపు చాలా తక్కువగా ఉంటుంది. క్రీస్తు ప్రభు సమస్తమును ఎరిగినటువంటి వాడు, ఆయన దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు, ఆయన ఆదియు అంతము లేనటువంటి వాడై ఉన్నాడు, సమస్తము ఎరిగినటువంటి వాడు. అయితే ఆ స్త్రీ అన్యురాలు, ఆమెకున్నటువంటి నాలెడ్జ్ లిమిటెడ్గా ఉన్నది. క్రీస్తుని గురించి అయినప్పటికీ, దేవుని గురించి అయినప్పటికీ, వాక్యముల గురించి అయినప్పటికీ ఆమెకున్నటువంటి ఆ యొక్క నాలెడ్జ్ చాలా లిమిటెడ్గా ఉండటంతో ప్రభువు ఆమెతో ఒక్కొక్క స్టెప్ మాట్లాడుతూ కేర్ఫుల్గా ఆమెను ఏ అండర్స్టాండింగ్ లోనికి తీసుకుని వస్తున్నాడంటే, తానే మెస్సీయా అని చెప్పి దానిని గ్రహించగలిగినటువంటి ఆ యొక్క స్థితిలోనికి తీసుకురావటం మనం చూస్తున్నాం. చాలాసార్లు మనం గమనించేటువంటిది ఏంటంటే, పెద్దలైనటువంటి వారు ఒక్కొక్కసారి ఆత్మీయరీతగా ఏమి తెలియనటువంటి వారు వచ్చి మాట్లాడుతూ ఉంటే విసుగుదల చెందుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలిసినటువంటిది చాలా ఎక్కువ తెలుసు, బైబిల్లో ఉన్నటువంటి దానిని బాగా స్టడీ చేస్తుంటారు, కాబట్టి ప్రతి దానిని పరిశీలించినటువంటి ఒక జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. అయితే ఏమి తెలియనటువంటి కొంతమంది వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నా గానీ, మాట్లాడుతున్నా గానీ వీళ్ళు చిరాకు పట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనము ఎన్నడూ చేయకూడదు. ఎందుకంటే ప్రశ్నించేటువంటి వారికి మనము ఓపికతో సమాధానం చెప్పేటువంటి వారమై ఉండాలి. చాలా మంది వచ్చి తలతిక్కగా ప్రశ్నించేటువంటి వారు, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసేటువంటి వారు, ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. వాళ్ళతో ప్రభు ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటిది నూతన నిబంధన గ్రంథంలో చాలా క్లియర్గా వ్రాయబడి ఉన్నది. ఆ విధంగా మనము ఆ విషయాలన్నీ కొంచెం పరిశీలించి మనం కూడా జాగ్రత్తగా ఉండి నేర్చుకుని వచ్చును. అయితే కొన్ని సందర్భంలో మాత్రం జెన్యున్గా అడిగేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వారి యొక్క క్వశ్చన్స్ని మనం అర్థం చేసుకొని సరైనటువంటి రీతిలో ఆ సిట్యుయేషన్ హ్యాండిల్ చేసినట్లయితే వారు ప్రభువును తెలుసుకునేటువంటి రీతిలో ఉంటూ ఉంటారు. ఇక్కడ స్త్రీ ఏమంటుందంటే, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడుగుతూ ఉన్నది. ఈయన జీవజలం అనేటువంటి కొత్త మాట ఒకటి వాడేటప్పటికీ ఆ జీవజలాన్ని చూడలేకపోతుంది, ఇంకెక్కడో కింద ఎక్కడో ఉన్నాయేమో, పోని వాటిని తీసి చేదగలిగినటువంటి పరిస్థితి ఏమైనా ఆయన దగ్గర ఉన్నదంటే ఆయన దగ్గర తాడు కానీ ఇంకా చేదేందుకు ఇంకోటి కానీ ఏమీ లేదు. కాబట్టి మరి ఈయన చూస్తేనేమో చెప్పేటువంటి మాటలు కొంచెం పెద్దగాను, గ్రహింపుకి కొంచెం దూరంగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఆమెకి తెలిసినటువంటి గొప్పవాడెవరు అని ఆలోచించుకుంటే బుర్రలో తోటింది ఏంటంటే యాకోబు. కాబట్టి అందరికన్నా పెద్దవాడు యాకోబు, ఆయన ఎంత గనుడు ఇంకా ఎవరు లేరనేటువంటిది ఆమెకున్నటువంటి అండర్స్టాండింగ్. కాబట్టి ఆమె ఏమంటుందంటే, యాకోబు కంటే కూడాను నువ్వు గొప్పవాడవా, యాకోబు మాకు ఎన్నో తరాలకి ముందు తండ్రి ఆయన. ఆయన తాగాడు నీళ్లు, ఆయన కుమారులు తాగారు, పశువులు తాగినాయి. ఆ తర్వాత ఈ యొక్క బావి నీళ్లు మాకు సంక్రమించినాయి, మేము తాగుతా ఉన్నాము. కాబట్టి వీళ్ళందరికన్నా గొప్పవాడవా నీవు అని అడిగింది. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుతో జరిగినటువంటి తన సంభాషణను బట్టి ఆ స్త్రీ యేసును ఒక వేసారినటువంటి బాటసారిగాను, తాను ఇవ్వబోయే జీవజలం చేదుకునేందుకు ఏమీ లేనటువంటి ఒక వ్యక్తిగా మాత్రమే గ్రహించింది. అంతకు మించి ఆమె చూడగలిగినటువంటిది ఏమీ లేదు. ఇక రెండవది ఏంటంటే, యేసు చెప్పినటువంటి ఆత్మీయ విషయాలు ఆమెకి ఏమి కూడాను అర్థం కాలేదు, ఆమెకేమి గ్రహింపు కాలేదు. ఆయన చెప్తున్నటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి విషయాలు ఆ మాటలే ఆమెకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆమెకి తెలిసినటువంటి వాటిని ఉదహరిస్తూ, దీనికన్నా గొప్పవాడవా, దీనికంటే గొప్పదా, ఇలాంటి ప్రశ్నలు ఆమె అడగటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ యేసు తాను ఇవ్వనై ఉన్న జీవజలం ఎలాంటిదో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు ఆయన? ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొంటాడు, అయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవన్మము నాకై వానిలో ఊరేడి నీటి బుగ్గలుగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన దేవుని యొక్క మర్మము అనేటువంటిది తాను ఇవ్వబోయే జీవజలంగా చెప్పాడు కదా మొదట్లో. ఆ జీవజలం అనేటువంటిది ఎలాంటిదో ఇక్కడ క్లారిఫై చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నువ్వు దాహమునకు ఇవ్వబోయేటువంటి నీళ్లు తాగేటువంటి వాడు మరల దప్పికుంటాడు, మళ్ళా నీళ్లు కావాలని అడుగుతాడు, మళ్ళా నీళ్లు తాగుతాడు. అయితే నేనిస్తున్నటువంటి ఈ యొక్క జీవజలం అని చెప్తున్నాను చూసావా, ఈ నీళ్లు తాగేటువంటి వాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు. నేను వానికి ఇచ్చేటువంటి ఈ నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ రెండు మాటలు ఆమె యొక్క అటెన్షన్ క్యాప్చర్ చేసినాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఈ నీళ్లు తాగేటువంటి వాడు దప్పికొంటాడు, గాని నేను ఇచ్చేటువంటి వాడు నీళ్లు తాగేటువంటి వాడు మరలా దప్పికొనడు అనేటువంటిది ఆమె యొక్క అటెన్షన్ క్యాప్చర్ చేసింది. రెండవది ఏంటంటే, ఎందుకు దప్పికొనడంటే, ఈ యొక్క నీళ్లు వానిలోనే ఊరడి నీటి బొగ్గగా ఉంటాయి అనేటువంటిది ఇది కూడా ఆమె అటెన్షన్ క్యాప్చర్ చేసింది. యేసు తాను చెప్తున్న జీవజలము సమరయ స్త్రీ భావించిన భౌతిక సంబంధమైన నీరు కాదని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ జీవజలం తాగేవాడు ఎప్పుడు దప్పిగొనడని, అవి నిత్య జీవమునకై మనిషిలో ఊరేటువంటి నీటి బొగ్గగా ఉంటాయని చెప్తా ఉన్నాడు. దేవుని ఎరిగినామని చెప్పుకునేటువంటి మనము, దేవుని యొక్క జీవజలమును మనము పొందుతున్నామని చెప్పుకునేటువంటి మనము, ఈ యొక్క జీవజలాన్ని మనలో నిత్యము ఊరేటువంటి నీటి బొగ్గగా గమనించగలుగుతున్నామా, లేకపోతే నీటి బొగ్గ ఇంకిపోయిన బొగ్గగా ఉంటున్నదా అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకోవలసి ఉన్నది. ఈ యొక్క జీవజలము నీ యొక్క హృదయములో నిత్య జీవమునకై నిరంతరము ఊరేటువంటి నీటి బొగ్గగా ఉండవలసి ఉన్నది. నిత్య జీవమునకై అంటే పరసంబంధమైనటువంటి ఆ యొక్క జీవితమును పొందేందుకు నిన్ను నీవు క్రీస్తుతో సంబంధము కలిగినటువంటి వాడుగా ఉంచుకునవలసినటువంటి అవసరం ఉన్నది. దాని కొరకైనటువంటి తృష్ణ నీలో ఉంటున్నదా? ప్రార్థనకు నాకైనటువంటి తృష్ణ, వాక్యము నాకైనటువంటి తృష్ణ, పరిశుద్ధంగా జీవించవలనటువంటి కోరిక, ఏ విధమైనటువంటి ఆపద వచ్చినా శ్రమ వచ్చినా క్రీస్తు కొరకు బ్రతకాలనేటువంటి యొక్క తృష్ణ నీలో ఉంటున్నదిగా. ఎందుకంటే దేవుడిచ్చేటువంటి జీవజలం పొందినటువంటి వాడు ఎలా ఉంటాడని ప్రభువు చెప్తున్నాడంటే, నిత్య జీవమునకై నిత్యము మన హృదయంలో ఊరేటువంటి నీటి బొగ్గగా ఉండాలి అని చెప్తున్నాడు. కొంతమందిలో కొంతకాలము ఈ నీటి బొగ్గ ఊరి ఉండవచ్చును, ఆ తర్వాత అది అడిగంటిపోయి అది నీటిని ఏమాత్రం ఇవ్వనటువంటి నీటి బొగ్గగా అయిపోయినదేమో మరి తెలియదు. చాలా మందిలో పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే వారు ప్రారంభించినప్పుడు చాలా బాగా ప్రారంభిస్తారు, కొంతకాలం బాగానే నడుస్తూ ఉంటారు, కొంతకాలం అంతా కూడాను సక్రమంగానే సాగుతూ ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. లోకాశలు అనేటువంటివో, లోక సంబంధమైన తలంపులు అనేటువంటివో, వేసారినటువంటి స్థితితో ఏదో ఆత్మీయ అలసట అనేటువంటిదో, ఇలాంటివన్నీ కూడాను హృదయంలో చోటు చేసుకోవటం వల్ల వారు ముందుకు అడుగు వేయటం ఆపివేసి ఆ బొగ్గ ఎండిపోయినటువంటిదిగా అయిపోవచ్చు. కాబట్టి నీ హృదయం ఎలా ఉన్నదో నీవు ఈరోజు నిన్న ముందు గమనించుకోవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. నీ బొగ్గ ఎల్లప్పుడూ ఉబుకేటువంటిదిగా, నిత్య జీవమునకై ఉబుకేటువంటిదిగా ఉన్నట్లయితే నీవు బాగానే ఉన్నావు. లేకపోయినట్లయితే ఆ బొగ్గను మరింత తవ్వవలసి ఉన్నది నీవు. ఎందుకంటే దానిని తవ్విన కొద్దీ అప్పుడు ఆత్మీయ సంబంధమైన లోతులలోనికి నీవు వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే మరలా నీటి బొగ్గు అనేటువంటిది నీకు దొరికేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా మనల్ని మనం పరిశోధించుకుని ఒకవేళ అవసరమైనట్లయితే మనలను మనము తిరిగి ఆ ఆత్మీయ లోతులలోనికి వెళ్ళి నీటి బొగ్గు పొందు వరకు మనము దేవునిని వెదిగేటువంటి వారినిగా ప్రభు మనను నడిపించనుగాక. ఇక్కడ యేసు తాను మాట్లాడుతున్న విషయాన్ని ఆ స్త్రీకి క్లారిఫై చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మొదటిగా ఈ నీళ్లు తాగు, ప్రతివాడు మరల దప్పిగొనును అని చెప్తున్నాడు. అంటే తాను చెప్తున్న జీవజలం అనేటువంటిది ఆ స్త్రీ భావించే బావి నీళ్లు కాదని మొదటిగా చెప్పాడు. చాలా మంది క్రైస్తవేతరులతో మనం ప్రభువును గురించి ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం గురించి మాట్లాడేటప్పుడు వారు సాధారణంగా ఏమంటూ ఉంటారంటే, మనతోటి మనం వారితో క్రీస్తుని గురించి, వాక్యాన్ని గురించి, దేవుడు మన హృదయంలో చేయగలిగినటువంటి యొక్క మార్పును గురించి చెప్తున్నప్పుడు వారు, మీ దేవుని నమ్ముకుంటే మాకు ఏ ఆశీర్వాదాలు వస్తాయి అని జనరల్గా అడుగుతూ ఉంటారు. అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరినైనా మేము నమ్ముకున్నట్లయితే మాకేమైనా ప్రతిఫలం ఉంటుందా అంటే, ఆ ప్రతిఫలం ఏ రూపంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇహలోహ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కావాలని, ఆ రూపంలో ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మాకు ట్రాన్స్ఫర్లు అవుతాయా, మాకు కావలసినటువంటి బిడ్డలు లేరు, బిడ్డలు మాకు కలుగుతారా, మేము ధనవంతులం కాగలమా, మేము అన్నిటిలోనూ అభివృద్ధి చెందగలమా ఈ లోక సంబంధంగా, ఈ విధమైనటువంటి ఆశలు వాళ్ళు కడుగుతారు. వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఇది కాబట్టి వాళ్ళు అట్లా అడగటంలో తప్పేమి లేదు. అయితే మనము సమాధానం చెప్పేటువంటి వారంగా వారిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క హ్యాండిల్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములను ప్రభువు మాత్రమే, పరిశుద్ధాత్మ మాత్రమే మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటా ఉంటాడు. అది మనంతటా మనం సంపాదించుకునేటువంటిది కాదు, మన శక్తిని బట్టి వచ్చేటువంటిది కాదు, మన సామర్థ్యమును బట్టి వచ్చేటువంటిది కాదు. కానీ మనము ప్రభు యొక్క సన్నిధిలో మనలను మనము సరిచేసుకుంటూ ఆయన యొక్క వెలుగులో మనలను మనము నడిపించుకుంటున్నప్పుడు ఆయన ఇతరులను కూడా ఆ వెలుగులోనికి నడిపించగలుగునట్లుగా మనకు కావలసినటువంటి ఆ యొక్క స్కిల్స్ని మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. వాటిని మనము పొందవలసి ఉన్నది. ఇప్పుడు ఆ స్త్రీ ఆయన చూసి ఏమన్నదంటే, అయ్యా, నేను దప్పి కొనుకుంటున్నట్లును చేదుకొనటకింత దూరము రాకుండానట్లుగాను ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, ఇందాక మనం చూసాం కదండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి దానిలో ఆమె ఎంతవరకు వచ్చిందంటే, మరలా దప్పిగొనడని ప్రభు చెప్పాడు కాబట్టి ఆమె మరలా దప్పిగొనకుండునట్లుగా ఉంటే బాగుంటుంది అని అనుకుంది. ఇక రెండవది ఏంటంటే, నిరంతరం వారిలోనే ఊరుతాయి జీవజలం అనేటువంటిది చెప్తూ ఉన్నాడు కాబట్టి అది మనలోనే ఊరే లెక్కైతే, ఎప్పుడు దప్పికొండకుండా ఉండే లెక్కైతే ఇంత దూరం చేదుకోవడానికి రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు కదా అని ఈ రెండు ఆమెకి గ్రహింపైనాయి. ఇప్పటికీ ఆమెకి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి లోతైనటువంటి దాని భావము తెలియలేదు. అయితే ఈ రెండు మాత్రమే ఆమెను ఆకర్షించినాయి. మొట్టమొదటిది ఏంటంటే మరల దప్పి కొనుక్కుండటం, రెండవది ఏంటంటే చేదుకునేందుకు ఇంత దూరం రాకుండానట్లుగా ఆ నీళ్లు నాకు దయచేయి అని అడుగుతున్నది. ఆ స్త్రీ ఇంకా ఏ సంబంధమైనటువంటి అవగాహన నుండి ఆత్మీయ సంబంధమైనటువంటి అవగాహనలోనికి ఇంకా పూర్తిగా రాలేదు. అంటే స్టెప్ బై స్టెప్ సాగుతూ ఉన్నది, కొద్ది కొద్దిగా. యేసు చెప్పినటువంటి జీవజలము లోపలే ఊరినట్లయితే ఇక దప్పిక ఉండదు కాబట్టి అందువల్ల నీళ్లు చేదుకునేందుకు ఇంత దూరం కూడా రావాల్సినటువంటి పని ఉండదు అని సమరయ స్త్రీ ఆలోచించింది. అంతవరకు మాత్రమే ఇప్పటి వరకు ఆమెకి గ్రహింపైనటువంటిది. అందుకు యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. ఇప్పటి వరకు ఆమెకున్నటువంటి గ్రహింపు ఎంతవరకు వచ్చిందో మనకు తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కు వెళుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఆమెలోనికి పరిపూర్ణమైనటువంటి గ్రహింపును కలిగించేందుకు నెక్స్ట్ స్టెప్కు వెళుతూ ఉన్నాడంటే, నువ్వు వెళ్ళి నీ పెనిమిట్ని ఇక్కడికి పిలుచుకురా అన్నాడు. అంటే ఆమె ఏమన్నదంటే, నాకు పెనిమిటి లేడు బాబు అంది. అయితే ప్రభు ఏమన్నాడంటే ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండేవారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. ఈ మాట చెప్పేటప్పటికి ఒక్కసారి ఆమెకు ఎలా అయిపోయిందంటే, మనం చేసినటువంటి విషయాల్ని మనం ఎవరో చూడలేదు అని అనుకున్నటువంటి విషయాల్ని మనతో ఎవరైనా ఎప్పుడైనా ప్రస్తావించినట్లయితే మనకు ఎలా ఉంటుందో అదే విధమైనటువంటి పరిస్థితిలో ఏమన్నది. ఆయన చూస్తేనేమో ఊరివాడా అంటే కాదు, తెలిసినవాడా అంటే కాదు, ఆ ప్రాంతపు వాడా అంటే కాదు, ఆయన ఏదో యూదయ నుండి గలలేకు వెళుతున్నటువంటి వాడు, మార్గ మధ్యంలో నీళ్ల కోసం దప్పికయ్యి ఆగినటువంటి వాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆమె చేసినటువంటి విషయాలంతా కూడాను, ఆ యొక్క జీవితాన్నంతా కూడాను, ఆమె యొక్క జీవితాన్నంతటిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీకు 5 పెనిమిట్లు ఉంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన కూడా నీ పెనిమిటి కాడు, నీకు పెనిమిటి లేడనేటువంటి మాట నువ్వు కరెక్ట్ గానే చెప్పావు అనేటప్పుడు గల్లా ఎలా ఉన్నదంటే, అప్పుడు వరకు అటు ఇటు ఉన్నటువంటి ఆ మనిషి మొత్తం సాగిల పడే స్థితికి వచ్చేసింది ఒకేసారి. దీనిని మనం చూసినప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభు ఈ స్టేజ్ లో ఏం చేశాడంటే, ఆత్మీయ సంబంధమైనటువంటి టెర్మినాలజీ ఇప్పుడు వరకు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, దాన్ని ఆపేసి మరి ఒక స్పియర్ లోనికి వెళుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ స్పియర్ ఏంటంటే ప్రవచనంతో ఆ స్త్రీ జీవితాన్ని తనకు ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఈ యొక్క స్పియర్ లోకి ఎప్పుడైతే వచ్చిందో ఆమె ఇక లోబడలేనటువంటి పరిస్థితి ఆమెకి వచ్చేసింది. అప్పుడు ఆ స్త్రీ ఏమన్నదంటే, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఆమె అర్థం చేసుకుంది, ఎందుకంటే ప్రవక్త అయితే తప్ప నేను ఎవరినో తెలియనటువంటి నా యొక్క విషయాలని కూడా ఆయన చెప్తున్నాడంటే ఆయన ప్రవక్త అయి తీరాల్సిందే అనేటువంటి గ్రహింప అనుకున్నది. కాబట్టి అలా చెప్పాడు కాబట్టి ఆయన ప్రవక్తని గ్రహించింది. ఇప్పుడు ప్రవక్తని గ్రహించేటువంటి స్టేజ్కి ఆమె వచ్చింది. దీంతో ఆ స్త్రీ యేసును ఇప్పటి వరకు భావించిన ఒక వ్యక్తికి మించిన ఒక ప్రవక్తగా ఆమె చూడటం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఒక వ్యక్తిగా మాత్రమే చూస్తూ ఉంది, బాటసారిగా చూసింది, దాహమైనటువంటి వ్యక్తిగా చూసింది, ఇలాంటి వాడిగానే చూసింది, కానీ ఇప్పుడు మాత్రం ఏమంటుందంటే ప్రవక్తవే అని గ్రహించింది. ప్రవచనాలను, స్వస్థతలను ఇలాంటి వాటిని ప్రభువు తన నామ ఘనత కొరకు వాడుకుంటూ ఉంటాడు. అయితే వీటిని ఎప్పుడు ఎలా ఎట్లా వాడాలో ఆ విధంగానే వాడవలసినటువంటి అవసరం ఉన్నది. విశ్వాస పరిమాణాన్ని బట్టి విశ్వాసులకు, తనను ఎరిగినటువంటి బిడ్డలకు ప్రభువు తన యొక్క శక్తి సామర్థ్యములను అనుగ్రహించేటువంటి వాడు, తాను చేసినటువంటి ఆ యొక్క సూచక క్రియలను వారి ద్వారా కూడా చేయించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. అయితే ఇది ఒకవేళ ఏదైనా గాని స్వస్థతలు గాని మరొకటి గాని జరిగినట్లయితే అవి అన్ని కూడాను మన శక్తి వలన జరిగేటువంటివి కావు. అది కేవలం ప్రభువు నామము నిమిత్తము పరిశుద్ధాత్మ యొక్క ప్రోద్బలంతో మన ద్వారా దేవుడు జరిగించేటువంటి కార్యములే ఉన్నవి. ఒకవేళ ఈ యొక్క స్వస్థత వరం గాని, ప్రవచన వరం గాని, ఏ ఇతర వరము నీకున్నట్లయితే దాని వలన వెనుక పొంచి ఉన్నటువంటి ఎన్నో ప్రమాదములు ఉంటున్నవి. ఈ లోకములో వీరి వెంట వెళ్లేటువంటి జనములు చాలా అత్యధికంగా ఉంటుంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అస్వస్థత అనేటువంటిది ఉంటుంటుంది. దాని నుండి బాగుపడాలనేటువంటి యొక్క ఉద్దేశం చేత వీరిని వెంబడించేటువంటి వారు స్వస్థపరిచేటువంటి ఆ యొక్క అనుభవం కలిగినటువంటి వారిని, బోధకులను చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు. వారిని గొప్పవారినిగా చూస్తూ ఉంటారు, వారిని పరిశుద్ధులుగా చూస్తూ ఉంటారు, వారి యొద్దకు వెళ్లి నమస్కారాలు అనేటువంటివి పెడుతూ ఉంటారు, వారిని ప్రజలలో ఉన్నతమైనటువంటి వారినిగా చూస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో ఈ బోధకులు తమ యొక్క విశ్వాసమునకు మించినటువంటి వారినిగా తమలను తాము ఊహించుకుంటూ విశ్వాసము నుండి పూర్తిగా తొలగిపోయేటువంటి వారు సహితము ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయములలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది నాకు స్వస్థత్వరం ఉంటే చాలా బాగుంటుందండి, నేను తొందరగా పెద్దోడిని అయిపోవచ్చు. అయితే నువ్వు నీ యొక్క తలంపే ఫండమెంటల్ గా రాంగ్. నీవు నీ యొక్క స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనము నిమిత్తమే స్వస్థత పరిచేటువంటి ఆ యొక్క వరమును నీవు కోరుకుంటున్నావే తప్ప దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి విధముగాను, దేవునికి లోబడి ఆయనను మహిమపరచాలనేటువంటి ఉద్దేశంతో నీవు దానిని కోరుకోవటం లేదు. కాబట్టి నీ యొక్క ఉద్దేశమే తప్పు, నీ ఫండమెంటల్ గానే నిన్ను గురించి నీవు ఆలోచించుకోవలసినటువంటి విషయం అది. కాబట్టి చాలా మంది విషయంలో ఈ వరములు లేకుండా ఉండటమే చాలా ప్రయోజనమేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవి ఉండి నువ్వు విశ్వాసము నుండి తొలగిపోయి గర్విష్ఠుడు అయిపోయి దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయే కన్నా అవి లేకుండా ఉండటం అనేటువంటిది నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకుంటూ దీనుడిపై ప్రభు ఎలా ఉండాలని కోరుతున్నాడో ఆ విధంగా ఉండి ఆయన పాదముల యొద్ద నేర్చుకునేటువంటి వాడుగా ఉండగలిగినట్లయితే అది మహాభాగ్యమైనటువంటి విషయము. కాబట్టి మనం ఈ విషయములలో కొంత జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, గాని ఆరాధింపవలసినటువంటి స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఎట్లనెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆమె ఎప్పుడైతే ఆయన ఒక ప్రవక్తని గ్రహించిందో, ఆమె ఆయనతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క వేస్తున్నటువంటి యొక్క ప్రశ్నల్లో కూడా తేడాను మనం గమనించవచ్చు. అప్పుడేమంటున్నదంటే, ఈయన ప్రవక్త కాబట్టి ప్రవచించగలుగుతున్నాడు, ఉన్న విషయములను ఉన్న విధంగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఆయన ఆరాధించేటువంటి, ఆయన విశ్వసించేటువంటి ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది ఎలాగున్నది, నేను విశ్వసిస్తున్నటువంటి నా యొక్క విశ్వాసం అనేటువంటిది ఎలా ఉన్నది అనేటువంటి ఈ రెండు విషయాల్ని కంపేర్ చేయటం మొదలుపెట్టింది ఆవిడ మనసులో. మొదలుపెట్టేమన్నదంటే, అప్పుడు వీరు ఆరాధించేటువంటి స్థలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధిస్తూ ఉండేవారు, ఈ గెరిజిం పర్వతం మందు మీద. అయితే మీరు చెప్పేటువంటి స్థలము, ఆరాధించవలసినటువంటి యొక్క స్థలం అనేటువంటిది యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారు, ఇది నాకు డిఫరెన్స్ గా కనపడుతూ ఉన్నది అని అన్నది. ఇక్కడ ఎప్పుడైతే క్రీస్తుని ఒక బోధకుని కన్నా ఎక్కువైన ప్రవక్తగా చూసిందో ఆమె సమరయుల యూదుల ఆరాధనా స్థలాల్ని పోల్చి చూడటం అనేటువంటిది, తారతమ్యాల్ని అంటే చేసేటువంటి భక్తిలోని తారతమ్యాలను గురించి ఆలోచించటం అనేటువంటిది ప్రారంభించింది. ఎందుకంటే యూదునిగా ఉన్న ఈయన నిజమైన ప్రవక్తగా కనపడుతున్నాడు, ఈయన చెప్పేది సత్యమైనప్పుడు వారి ఆరాధన గొప్పదై ఉండవచ్చునేమోనని ఆమె భావించింది. పితరులు ఈ పర్వతంపై ఆరాధిస్తూ ఉండేవారు, అంటే ఆమె యొక్క పితరులు ఆ పర్వతంపై, గెరిజిం పర్వతంపై ఆరాధిస్తూ ఉండేవారు అని చెప్తూ ఉన్నది. ఈమె చెప్పినటువంటి యొక్క పర్వతము గెరిజిము పర్వతము, ఇది పాత నిబంధన గ్రంథములో దీనిని గురించి ప్రస్తావించటం అనేటువంటిది మనం చూస్తున్నాం. నిబంధనను, పాత నిబంధనను అనుసరించి నడుచుకోవటం వలన వచ్చేటువంటి ఆశీర్వాదాలను ప్రకటించడానికి ఈ పర్వతం వేదికంగా ఉండింది. అంటే వచ్చేటువంటి ఆశీర్వాదాలని ప్రకటించడానికి ఈ గెరిజిము పర్వతం మీద నుండి ప్రకటించడం జరిగింది. ఆ దినాల్లో దేవుడు ఈ పర్వతం పైనే బలిపీఠం కట్టమని మోషేకు కూడా ఆజ్ఞాపించాడు. ఇది ద్వితీయోపదేశకాండం 27:4-6 వరకు వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ దినములలో మోషేకు బలిపీఠం కట్టమని దేవుడు ఆజ్ఞాపించినటువంటి పర్వతంగా ఉండింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలోనే బలిపీఠాలు కట్టినటువంటి వారి జాబితాలో అబ్రహాము, యాకోబు ఇద్దరు ఉన్నారు. అబ్రహాము బలిపీఠం కట్టినట్టుగా ఆదికాండము 12:7 ఉన్నది. అదేవిధంగా యాకోబు బలిపీఠం కట్టినట్టుగా ఆదికాండము 33:20 కూడా ఉన్నది. కాబట్టి ఈ గెరిజిం అనేటువంటి పర్వతానికి చాలా హిస్టరీ అనేటువంటిది ఉన్నది. పెద్ద పెద్ద వాళ్ళు, దేవుడు, వీరిద్దరి మధ్యన జరిగినటువంటి ఈ యొక్క కట్టడలే కానివ్వండి, లేకపోతే వాటిని అనుసరించటమే కానివ్వండి, ఈ పర్వతం మీద జరిగినట్లుగా మనం గమనించవచ్చు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనాను యెరూషలేములోనైనాను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం అని చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడంటే, ఒక కాలం రాబోతున్నది, నీవు గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నావు, ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ యొక్క గెరిజిం పర్వతము, యాకోబు ఏం చేశాడు ఇలాంటి వాటి అన్నింటిని గురించి చూస్తూ ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది కూడా నువ్వు చూస్తున్నావు. అదేంటంటే, మేము గెరిజిం మీద ఆరాధిస్తున్నాము, మీరేమో యెరూషలేములో ఆరాధిస్తారు అని వీటిని గురించి చెప్తున్నావు. అయితే ఇంకో కాలం రాబోతున్నది, ఫ్యూచర్ లో అది రానై ఉన్నది. అప్పుడేమవుతుందంటే, ఈ పర్వతం మీద కానీ యెరూషలేములోనైనా కానీ తండ్రిని ఆరాధింపరు, అలాంటి కాలం ఒకటి రాబోతున్నది అని ఫ్యూచర్ గురించి చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అనేటువంటి నగ్న సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే సత్యాన్ని మొట్టమొదట్లోనే ఆయన ఆ స్త్రీతో చెప్పినట్లయితే ఆమె రిసెప్టివ్ గా ఉండేది అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు ఉండేది కాదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయండి, ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయండి, కాబట్టి మీరు చెప్పేది మమ్మల్ని నమ్మమంటే ఎట్లా నమ్ముతామండి అనేటువంటి ఆ ధోరణిలో ఉండేది. కానీ ఇంత సంభాషణ జరిగిన తర్వాత ఒక స్టెప్ నుండి మరి ఒక స్టెప్కి ఈ రకంగా విశ్వాసాన్ని పెంచుతూ గ్రహింపును తీసుకుని వస్తూ ఈ సమయంలో ఈ మాట చెప్పేటప్పటికి దీనికి ఆమె ఏ మాట చెప్పలేకపోయింది. ఈ మాట ఏమిటంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మీరేం ఆరాధిస్తున్నారో మీకే తెలియదు. అలాంటి ఆరాధన మీ ఆరాధన అనేటువంటిది. మేము మాకు తెలిసినటువంటి దానిని ఆరాధిస్తూ ఉన్నాము. మేము ఏం ఆరాధిస్తున్నాము, ఎవరిని ఆరాధిస్తున్నాము, దేనికి ఆరాధిస్తున్నాము, ఇదంతా కూడా మేము తెలిసి చేస్తూ ఉన్నాము. మీరు చేసేటువంటి పని పూర్తిగా బుద్ధిహీనమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఆయన బహుమీదే చెప్పేశాడు. ఇప్పుడు ఏమంటాడంటే, రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది అని చెప్తున్నాడు. అంటే అసలు విషయం ఇక్కడ, రక్షణ అనేటువంటిది ఉన్నది. ఆ రక్షణ అనేటువంటిది యూదుల ద్వారా కలగవలసి ఉన్నది. దేవుని యొక్క సంకల్పాన్ని దేవుడు లోకములోని ప్రతి ఒక్కరికి అనుగ్రహించినటువంటి ఆ పాప క్షమాపణ నిమిత్తమే ఎవరిని ఎంచుకున్నాడో, ఎవరి ద్వారా ఆ మార్గమును ఆయన తేనై ఉన్నాడో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ఏమంటున్నాడంటే, మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు అని చెప్తున్నాడు. అదేవిధముగా రక్షణ అనేటువంటిది యూదులలో నుండి కలుగవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలన్నీ కూడా ఈ సమయంలో చెప్పటం వలన ఆ సమరయ స్త్రీ రిసెప్టివ్గా ఉండింది. ఆయన చెప్పేటువంటి విషయాల్ని వినటానికి, అంగీకరించటానికి ఆమెకు మనసును ముందు సెట్ చేసి అప్పుడు విషయాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఏదేదో మాట్లాడుతూ ఒక్కోసారి అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ యొక్క సంభాషణ వింటే ఏదన్నా నేర్చుకోవాలనో తెలుసుకోవాలనో వచ్చినటువంటి వారు కూడా దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటా ఉంటాయి. ఆ విధంగా మనం ఉండకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఆత్మ యొక్క కట్టడిలో ఉండాలి. ఆత్మ యొక్క కంట్రోల్లో ఉంటేనే కానీ అప్పుడు మనము ఇతరులకు ప్రయోజనకరంగా ఉండలేము. నీవు ఆత్మ యొక్క కంట్రోల్లో ఉండకుండా ఇతరులకు ప్రయోజనంగా ఉండటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. నీవు గుడ్డివాడిగా ఉంటూ గుడ్డివాడికి నీవు త్రోవ ఏమి చూపగలవు? నువ్వు కుంటివాడు అయి ఉండి మరొక కుంటివాడికి నడవటం ఏమి చెప్పగలవు? మొట్టమొదటిగా మనలను మనం సరిచేసుకోవటం అనేటువంటిది, మనలను ప్రభు యొక్క సన్నిధిలో సరిచూసుకునేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ యేసు ఏమంటున్నాడంటే, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించేటువంటి కాలం రానయ్యన్నది. అది ఇప్పుడు వచ్చి అన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ఆరాధించేటువంటి ఆరాధన ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధింపవలసినది. గిరిజీము పర్వతం కాదు ఇంపార్టెంట్, యెరూషలేం కాదు ఇంపార్టెంట్. అయితే దేవుని ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించేటువంటి కాలం అనేటువంటిది ఇక రానై ఉన్నది. అది ఇప్పుడు కూడా వచ్చే ఉన్నది, ఇంకా రా ఇప్పుడో రానై ఉన్నది. కాబట్టి దానికోసం నువ్వు వేసి ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పుడు కూడా వచ్చే ఉన్నది. అంటే ఇంకో విధంగా చెప్పడం ఏంటంటే, ఇప్పుడు నీవు ఆరాధించవలసినటువంటి ఆ విధానం ఏంటంటే, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని నీవు ఆరాధించవలసి ఉన్నది. నువ్వు గిరిజీ పర్వతం మీద ఆరాధిస్తున్నావా, యెరూషలేముకు వెళ్ళి ఆరాధిస్తున్నావా, మరి ఒకటా అనేటువంటిది కాదు ఇక్కడ పార్టెంట్ అని కరాఖండిగా ప్రభు ఇక్కడ ఆమెతో చెప్తూ ఉన్నాడు. తను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి కోరేటువంటిది కూడాను ఇది మాత్రమే, మరేదో కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అనెను. దీని ద్వారా యేసుక్రీస్తు దేవుని యథార్థంగా ఆరాధించటం అంటే ఏంటో చెప్తా ఉన్నాడు. అదే విధంగా దేవుని యథార్థంగా ఆరాధించే కాలం భవిష్యత్తులో రానయ్యన్నది. అయితే అది ఎప్పుడో భవిష్యత్తు వరకు అని ఆలోచించనక్కర్లేదు, ఇప్పుడు కూడా అది అమల్లోనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి ఆరాధన ఆ విధంగా చేయాలని ఆ స్త్రీతో చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమన్నదంటే, ఆయనతో, క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇప్పుడుకి వచ్చిందండి పాయింట్. ఆ స్త్రీ మాట్లాడుతూ ఎంతసేపు అయిన తర్వాత ఏమంటుందంటే, మాకు మెస్సియా అనబడేటువంటి క్రీస్తు రానై ఉన్నాడనేటువంటి విషయము మేము ఎరుగుదము, ఆయన వచ్చినప్పుడు సమస్తమును చక్కబెడతాడండి ఆయన అని ఆమెకు తెలిసినటువంటి విషయాన్ని ఆమె చెప్తా ఉన్నది. చెప్తా ఉంటే ప్రభు ఏమన్నాడంటే, ఎవరో కాదమ్మా, ఎప్పుడో రానై ఉన్నాడు కాదు, నేనే ఆయనని అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఇదే విషయాన్ని ఆయన మొట్టమొదట్లోనే నేను మెస్సియా అని చెప్పేసినట్లయితే ఆమె నమ్మేదా? నమ్మి ఉండేది కాదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ అనేటువంటిది ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ జాగ్రత్తగా తీసుకుని వెళుతూ ఆమెను ఏ స్టేజ్కి తీసుకుని వచ్చాడంటే ఆమెకు ఉన్నటువంటి తెలిసినటువంటి విషయాల్ని బయటికి చెప్పేలాగా చేస్తున్నాడు. దాన్ని బేస్ చేసుకుని మరి ఒక స్టెప్ ఫర్దర్గా వెళుతూ ఉన్నాడు. మొట్టమొదట ప్రారంభించినటువంటి ఈ యొక్క కాన్వర్జేషను పూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటి టెర్మినాలజీతో కూడి ఉన్నది. అయితే ఆమెకు అంతగా అర్థం కానటువంటి సమయంలో క్రీస్తు ప్రభువే ఈ ఆత్మీయ సంబంధమైనటువంటి టెర్మినాలజీ నుండి కొంత కిందకి దించి ఆమెకు అర్థమయ్యేటువంటి విషయంలో చెప్పడం అనేటువంటిది కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఈ విషయాలన్నీ కూడాను ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులకు దేవుడిచ్చేటువంటి వరముగా సంక్రమించనై ఉన్నవి. ఇప్పుడు క్రీస్తు ప్రభు తానే మెస్సయ్యా అని తెలియజేసేస్తూ ఉన్నాడు. ఆమె యేసుని మొదటికి ఒక యూదునిగా చూచింది, వచనం 9 ఉన్నది కదా. ఆ తర్వాత తన జీవితాన్ని సులభతరం చేయగలిగినటువంటి ఒక వ్యక్తిగా చూచింది, వచనం 15 ఉన్నది అది. ఆ తర్వాత ఒక ప్రవక్తగా చూచింది, వచనం 19 ఉన్నది. ఆ తర్వాత మెస్సీయాగానే చూచింది, ఇది 29 వచనంలో మనకి వ్రాయపడి ఉన్నది. ఒక్కొక్క స్టెప్ ఏ విధంగా చూసిందో చూడండి ఆయన్ని. కాబట్టి మనం కూడాను మన యొక్క ప్రవర్తన అనేటువంటిది, మనకు ప్రార్థన జీవితం అనేటువంటిది, మనకు భక్తి జీవితం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది మనం తెలుసుకోవలసి ఉన్నది. ప్రభు అతి కొద్ది సమయంలో ఆ స్త్రీకు తను ఒక యూదుడు అని ఉన్న అభిప్రాయాన్ని మరో 3 స్టెప్స్కు ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఆ స్త్రీకు దైవంపై ఉన్నటువంటి అభిప్రాయాలపై మాట్లాడతా, అసలైనటువంటి విషయాన్ని చెప్తా, తన ప్రవచన శక్తి వలన ఇవన్నీ కూడాను సాధ్యమయ్యేటువంటివిగా చూడగలిగాడు. అందరి హృదయాంతరంగములను ఎరిగినటువంటి క్రీస్తు అందరితో ఈ పద్ధతి వాడలేదు. మనం గమనించినట్లయితే ఇంతకు ముందు అనేక మందిని ప్రభు కలుసుకున్నాడు. అయితే ప్రతి ఒక్కరితోనూ, ఇదిగో నీకెంతమంది భార్యలు ఉన్నారయ్యా, నీకెంతమంది పిల్లలు ఉన్నారయ్యా, నువ్వు చేసిన తప్పిదములు ఈ రకంగా ఉన్నాయ్యా అని ఎప్పుడు వారితో చెప్పినట్లుగా మనం ఇంతవరకు ఏమీ చూడలేదు. అయితే ఈ స్త్రీతో మాత్రం ఆయన ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రభువు డీల్ చేసేటువంటి విధానం అనేటువంటిది ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఉంటుంది. ఒకరితో డీల్ చేసినటువంటి విధానము మరొకరితో డీల్ చేయకపోవచ్చు. ఆయన చిత్తానుసారంగా ఆయనకు పద్ధతులే తక్కువైనాయా డీల్ చేయాలనేటువంటిది? ఏ పద్ధతి అయినా సరే ఆయన వాడవచ్చు. ఇక్కడ ఆమెతో చెప్తున్నటువంటి సందర్భంలో ఈ 5 పెరిమిట్లు ఉన్నారు అని చెప్పేటువంటి ఈ యొక్క సన్నివేశం అనేటువంటిది ఎప్పుడు జరిగిందంటే ఆయన ఆమె మాత్రమే ఉన్నప్పుడు జరిగినది. కొందరు ఏం చేస్తుంటారంటే, ఎవరిని గురించి అయినా నాకు విషయాలు ఏమైనా తెలిసినట్లయితే, నాకు కోపం వచ్చినట్లయితే, నేను పగ తీర్చుకునేటువంటి నిమిత్తమే 4 మధ్యలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు నువ్వు ఇలాంటివి చేయలేదా అలాంటివి చేయలేదా అని చెప్పేసి పగ తీర్చుకునేలాగా చూస్తుంటాను. కానీ ప్రభు ఎన్నడూ ఆ విధమైనటువంటిది చేయలేదు. అందరి హృదయములు ఆయనకు తెలుసు, అందరి తప్పిదములు తెలుసు, తలంపులు ఊహలతో సహా ఆయనకు తెలిసినటువంటి వాడు. అయితే ఏ ఒక్కరి తప్పిదమును 4 మధ్యలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు చెప్పినట్లుగా ఎక్కడ వ్రాయబడి లేదు. ఒకే ఒక సందర్భం ఇదిగో ఈ సందర్భంలో చెప్పాడు ఆయన. అది కూడా ఎప్పుడు చెప్పాడంటే ఆయన ఆమె మాత్రమే ఉన్నప్పుడే చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం బాగా గమనించుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే, తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సంభాషణ అంతా జరిగిపోయేటప్పటికీ ఆమె పూర్తిగా ఈయన మెస్సియా అనేటువంటి యొక్క అండర్స్టాండింగ్ లోనికి వచ్చేసింది. ఆయన క్రీస్తునిగా అంగీకరించింది, ఆయన శక్తివంతుడని, సమస్తము ఆయన చెప్పిన సమస్తము కూడా అంగీకరించి ఆయనకు లోబడి విధేయురాలై తాను గ్రహింపు నొందినదై పశ్చాత్తాపము నొందినదై ఆయనను శక్తివంతునిగాను ఆయనను దేవుని కుమారునిగాను మెస్సీయగాను ఆమె అంగీకరించి అంతటితో ఆగిపోలేదు. ఆమెలో వచ్చినటువంటి మార్పును తెలియజేస్తున్నది. అంతవరకు ఒక స్టెప్ వెంటనే ఏం చేసిందంటే, ఈ సమయంలో ఈ మధ్యలో ఏం జరిగిందంటే, శిష్యులైనటువంటి వారు వచ్చారు, వారు భోజనం ఏదో పట్టుకొచ్చారు, వారు ఏదో మాట్లాడటం వారి మధ్యన కాన్వర్జేషన్ ప్రారంభమైంది. ఈ సమయంలో ఆమె ఏం చేసిందంటే, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, ఈ సమయంలో ఊరి వారిని సహితం అక్కడికి తీసుకుని రావాలని చెప్పి ఊరి వారికి ఈయనను గురించి ఇంట్రడ్యూస్ చేయాలని, ఈ యొక్క శుభవార్తను తెలియజేయాలని చెప్పి ఆ కొండను అక్కడే వదిలిపెట్టేసేసి ఊళ్ళో పరిగెత్తుకుని వెళ్ళి ఊరందరికి చెప్పి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఏమని చెప్పిందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. ఇది ఆమె ఇచ్చినటువంటి మెసేజ్. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పగలిగినటువంటి మనుషుడు ఈయన. ఇలాంటిది ఎవరికి సాధ్యమవుతుంది? క్రీస్తుకు మాత్రమే, మెస్సీయాకు మాత్రమే సాధ్యమవుతూ ఉన్నది. కాబట్టి ఈయన క్రీస్తు కాడా అనేటువంటి యొక్క సింపుల్ మెసేజ్, ఎక్కువ మెసేజ్ ఏమి లేదు, ఆ మెసేజ్ ద్వారా వారికి ఆయనను ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ స్త్రీ తనకు కలిగిన అనుభవంను తన ఊరి వారితో పంచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకు అనుభవం అనేటువంటిది కలిగిన తర్వాత అక్కడితోనే ఆపేస్తూ ఉంటాము. మనకున్నటువంటి అనుభవాన్ని యువకుడితోనూ పంచుకునేటువంటి వారంగా ఉండము, ఎందుకంటే మనలోనే సరైనటువంటి అనుభవం లేదు. ఆ పాప క్షమాపణ అనేటువంటిది ఆ పాపము నిమిత్తమే ప్రతిదినము ప్రభు యొద్దకు వెళ్ళి దాని మీద జయం పొందినటువంటి యొక్క అనుభవం అనేటువంటిది గనక నీలో ఉన్నట్లయితే కరాకండిగా, అప్పుడు దేవుని గురించి చెప్పేటువంటి ధైర్యం అనేటువంటిది, ఆ యొక్క విషయాన్ని అందరూ తెలుసుకోవాలని, అందరూ యేసు ప్రభుని అంగీకరించాలని, వారు కూడా ఈ యొక్క నిత్య జీవును పొందాలనేటువంటి ఆ యొక్క ఆసక్తి నీలో ఉంటూ ఉంటుంది, ఆశ నీలో ఉంటూ ఉంటుంది. అయితే అలాంటిది లేదని అంటే నీలోనే ఏదో తేడా ఉన్నదన్నమాట. ఈ స్త్రీ ఆ విధంగా లేదు. అప్పుడే ఆమెకి అంత అనుభవం జరిగింది. వెంటనే ఆమె యొక్క కోరిక ఎలా ఉన్నదంటే, మెస్సీయను కళ్ళార చూసినటువంటి వ్యక్తిగా ఇతరులకు సహితం ఆమె చూపించాలి అనేటువంటి యొక్క తాపత్రయం మనం చూస్తున్నాం. క్రీస్తు నిజంగా అనుభవించినటువంటి వారు వరకు కలిగినటువంటి అనుభవాన్ని ఇతరులతో తప్పనిసరిగా పంచుకునేటువంటి వారై ఉంటా ఉంటారు. ఇక్కడ స్త్రీ మొదట మెస్సీయా ప్రామిస్ డెలివరర్ అనే మాట వాడింది. మొట్టమొదటిగా ఆమెని ఆయనను గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే మెస్సీయా అనే మాట వాడింది. ఇప్పుడు సాక్షి ఇచ్చేటప్పుడు ఏమని చెప్తున్నదంటే, క్రీస్తు, ఈయన క్రీస్తు కాడా అని చెప్తూ ఉన్నది. క్రీస్తు అనేటువంటి మాటకి అభిషక్తుడు అనేటువంటి అర్థం ఉన్నది. మొదట మెస్సీయాగా ప్రామిస్ డెలివరర్ అని చెప్తూ ఉన్నది. అయితే క్రీస్తు అనేటువంటి మాటకి ప్రామిస్డే కాదు, అభిషక్తి, అభిషక్తుడై దేవుని యొక్క అభిషక్తిని పొంది వచ్చినటువంటి వాడు అనేటువంటి నెక్స్ట్ స్టెప్కి ఆమె మాట మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క మార్పులన్నీ కూడాను కాలక్రమేణా ఆమెలోకి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ విధంగా మనం కూడా గ్రహింపును మనం ఎంత పొందినట్లయితే ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆ విధంగా అంత లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్లేటువంటి వారమే మనం కూడా ఈ యొక్క స్త్రీ వలె ఉండగలము. అప్పుడు ఊళ్ళో వాళ్ళు ఏం చేశారో చూద్దాం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదుకు వచ్చుచుండిరి. నేను చేసినవనియో నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక అక్కడ ఆయన 2 దినములు ఉండెను. ఇక్కడ మనం చూసినప్పుడు ఆమె వెళ్ళి వారిని తీసుకుని వచ్చింది. ఆమె యొక్క మాటను బట్టి వారు వచ్చారు. కానీ ఆయనను స్వయంగా కళ్ళతోన చూచి ఆయన మాటలు స్వయంగా విన్న తర్వాత వారు 2 దినములైన మాదే ఉండు బాబు అని చెప్పి మరి బ్రతిమిలాడినట్లున్నారు. ఆయన అక్కడ 2 దినములు ఉన్నాడు. కాబట్టి ఆ 2 దినములు ఆయనను అక్కడ వారి మధ్య ఉంచుకొని అన్యులైనటువంటి వారు, సమరాయులైనటువంటి వారు, వారు ఆయన మాటలు వింటూ ఆయన యొక్క బోధనలను వింటూ వారు తమ ఆత్మీయ జీవితమును మరింత మెరుగుపరచుకోవాలని కోరినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె స్వస్థత పొందింది. ఆ తర్వాత వారును స్వస్థత పొందారు. 2 దినములు వారు ప్రభు యొక్క మాటలను పూర్తిగా వినటానికి ఉపయోగించుకున్నారు. ఇక్కడ సమరయ స్త్రీ తాను చేసినవనియు తనతో చెప్పిన క్రీస్తును చూచి ఆయన మాటలను విశ్వసించింది. క్రీస్తు సన్నిధిలోనికి నీవు నిజంగా వచ్చినప్పుడు నీవు నీ మనసాక్షిని ఓవర్ రైడ్ చేస్తూ చేసిన తప్పిదములన్నింటినీ నీవు తెలుసుకునగలవు. మనసాక్షి అనేటువంటిది దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మీయ దీపమై ఉన్నది. మనసాక్షి మనం చేసేటువంటి తప్పుల్ని మనకు ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అయితే దాన్ని మనం ఓవర్ రైడ్ చేసేస్తూ ఉంటాము. అది మనకు చూపించినప్పుడు దానిని పక్క పెట్టేసి దాన్ని ఓవర్ రైడ్ చేసి మనం ఏమైతే చేయాలని అనుకుంటున్నామో ఆ విధంగా చేసేస్తూ ఉంటాం. ఈ విధంగా తప్పిదములనేటువంటి మనం చేసేస్తూ ఉంటాం. ఇది కొన్నిసార్లు జరిగిన తర్వాత మనసాక్షి కూడా చనిపోతుంది. అదిక మనకు తప్పును ఎత్తి చూపించటం అనేటువంటిది ఉండదు. ఇలాంటివన్నీ కూడా ప్రభు యొక్క సన్నిధిలోనికి నువ్వు నిజంగా వచ్చినప్పుడు వేటి వేటినైతే నువ్వు ఓవర్ రైడ్ చేసి తప్పిదములు చేసావో ఇలాంటి విషయములన్నీ కూడాను ఈ సమరయ స్త్రీకి ఏ విధంగా ప్రభు గుర్తు చేశాడో అదే విధంగా నీకును నాకును కూడాను ఆయన గుర్తు చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఆమె మాటలు విని తన ఊరి వారు విశ్వసించారు. ఆ పిమ్మట వారేమన్నారంటే తమకు తాముగా వారు ఆ మాటలు విని విశ్వసించినట్లుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే అక్కడ వాడినటువంటి మాట మనం పైన చదువుకున్నటువంటి విషయములలో 41వ వచనములో ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నామనిరి. ఇక్కడ ఈ 2 వచనములను మనం గమనించినట్లయితే మొట్టమొదట ఆ స్త్రీ మార్పు నొందింది. ఆమె వెళ్ళి వారి ఊరి వారిని తీసుకుని వచ్చింది. వారు వచ్చారు, వారు విని వారు మార్పు నందారు. ఇంకా 2 దినములు ఆయన యొద్ద నుండి ఆయన బోధనలను వినటం ద్వారా వారేమన్నారంటే నీవు చెప్పినటువంటి మాటను బట్టి కాదు, మా ఎంతటే మేమే ఈయన యొక్క బోధలు విన్నాము, ఈయన మాటలు విన్నాము. విని మేము తెలుసుకున్నటువంటిది ఏంటంటే ఈయనే నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముతున్నాము అని చెప్పే మాట చెప్తూ ఉన్నారు. కాబట్టి వారు కూడా వారికి ఉన్నటువంటి అఫైత్ని కన్ఫర్మ్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ వృత్తాంతం అంతట్లో సమరయ స్త్రీ, ఆమె తీసుకువచ్చిన ఆమె ఊరి వారు ఇద్దరు కూడాను తమలోనే ఊరే జీవజాలాన్ని పొందినట్లుగా చూస్తున్నాం. ప్రభువు మొట్టమొదట్లోనే సెలవిచ్చాడు, నేనెవరినో నీకు తెలిసి ఉన్నట్లయితే, దేవుడిచ్చేటువంటి వరం ఏదో నీకు తెలిసి ఉన్నట్లయితే నీవు ఆ వరాన్ని అడుగుతావు, ఆ వరాన్ని నీకు ఇస్తాను. ఆ వరం ఏంటంటే జీవజలము అనేటువంటిది. ఇది వ్యక్తిలోనే ఊరుతూ ఉంటుంది. ఈ జీవజలాన్ని తాగినటువంటి వాడు మరలా దప్పిగొనుడు అని ప్రభు సెలవిచ్చాడు. ఈ వృత్తాంతం అంతట్లో కూడాను జరిగినటువంటిది ఏంటంటే సమరయ స్త్రీ ఆ జీవజలములను పుచ్చుకున్నది, తృప్తి నొందింది. అదే విధంగా ఆమె ఊరి వారు కూడా ఆ జీవజలాన్ని పొంది తృప్తి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సమరయ స్త్రీ ఆ యొక్క జీవజలాన్ని పొందిన తర్వాత ఏమన్నదంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూడండి, ఈయన క్రీస్తు కాడా. ఇదే మనం చెప్పవలసినటువంటి సువార్త అయినది. దేవుడు నీ జీవితంలోను నా జీవితంలోను జరిగించినటువంటి ఆ అనూహ్యమైనటువంటి మార్పును, ఇదివరకు నీవు ఏ రకంగా ఉండేవాడివి, ఇప్పుడు నిన్ను దేవుడు ఏ విధంగా మార్చాడు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని గనక నీవు హృదయపూర్వకంగా ఎరిగినటువంటి వాడవై దానిని ఇతరులకు తెలియజేసేటువంటి వాడవైనట్లయితే అదే నీవు చెప్పగలిగినటువంటి మహిమ కలిగినటువంటి సువార్త అయినది. ప్రజలు ఏమన్నారంటే ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మా మట్టుకు మేము గ్రహించడం వలన నమ్ముతున్నాము అని చెప్తున్నారు. అంటే వీరు ఒకరి మాట మీద ఆధారపడలేదు. అంటే వారి ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఆమె మాటను విన్నారు, ఆ మాటను బట్టి వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన చెప్పేటువంటివి విన్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఉన్నారు, వాళ్ళు ఆ స్టేజ్లోనే లేరు, నెక్స్ట్ స్టెప్కి ఎదిగిపోయారు. వాళ్ళు ఏమంటున్నారంటే నీవు చెప్పినటువంటి మాటను బట్టి కాదు, మా ఇంతటి మేము ఎరిగి తెలుసుకున్నాం, ఈయనే నిజమైనటువంటి లోక రక్షకుడు. కాబట్టి మనం ఎవరికైనా సువార్తను చెప్పినట్లప్పుడు వారిలో కొంతమంది మార్పు చెందేటువంటి వారుగా ఉంటారు, కొంతమంది చెందనటువంటి వారుగా కూడా ఉండవచ్చు. దానిని గురించి మనం ఏం చెప్పలేము, కానీ ప్రభువు ఎవరిని ఏర్పాటు చేసుకుంటే వారిని ఆయన యొద్దకు ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే ఒకవేళ ప్రభు ఆకర్షించుకున్నట్లయితే వారు ఏమని చెప్తారంటే మేము నిజముగా ఈయనే లోక రక్షకుడని తెలుసుకొని నమ్మగలుగుతున్నామని చెప్పేటువంటి వారు అయి ఉంటారు. అంతేకాదు వారిలో ప్రతి ఒక్కరు కూడాను సమరయ స్త్రీలాగానే వెళ్ళి ఇతరులను ప్రభు యొద్దకు తెచ్చేటువంటి వారుగా కూడా ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మార్పు మనలో రావలసినది. ఈ విధమైనటువంటి మార్పు మనకు వచ్చినట్లుగా ప్రభు మనకు సహాయము చేయునుగాక. క్రీస్తు ప్రభువు తాను మార్గ మధ్యములో అలసి ఒక చోట ఉన్నటువంటి సమయములో అక్కడకు వచ్చినటువంటి ఒకే ఒక మహిళతో మాట్లాడి ఆమెతో చేసినటువంటి ఆ పరిచర్య ద్వారా ఆమెయు ఆమె ఊరును విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఒక్కోసారి ఏమనుకుంటామంటే ఆ మనం సేద తీరుదాములే అనుకుంటూ ఉంటాము, ఆమె మనం ఏం మాట్లాడతాములే, ఆ స్త్రీ ఎవరో సమరయ స్త్రీ, ఆమెతో ఏం చెప్తామలే, వాళ్ళకి మనకి సంబంధం లేదు కదా అనేటువంటి యొక్క తత్వంతో ఉంటుంటాం. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. నీవు నిండినటువంటి వాడవైనట్లయితే, నీవు ఆత్మ పూర్ణుడు అయినట్లయితే, నీవు ప్రభువుకు ఇష్టమైనటువంటి వాడవైనట్లయితే నీ మాటనే దేవుడు వాడుకుననై ఉన్నాడు. ఆ విధంగా మన మాటలను మన యొక్క జీవితంలో ప్రభు వాడుకున్నట్లుగా మనకు సహాయం చేయను గాక. అలా వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడవైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి మాటల నిమిత్తం మేము ఈ పాదములకు వందనములు. ఈ సాయంత్రం సమయం ముందు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క సందేశమును మా హృదయంలో కలిగి మేము ఎల్లప్పుడూ మీకు నమ్మకస్తులమై జీవించేటువంటి వారం గారు, మేము చదివినటువంటి యొక్క భాగం నుండి మాలో ప్రభు అన్న నేను నూతనమైనటువంటి ఉజ్జీవము సమర్పణ రాగలుగునట్లుగా మమ్మలను మార్చండి. క్రీస్తు నామమందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.